ప్రేమైన ఆత్మ బంధువులారా, ఈ రోజున శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే రామచంద్ర స్వామి ఈ భూమి మీద అవతరించినటువంటి రోజు. శాశ్వత విష్ణు సహస్రనామాలు ఇదండి. అంటే ఏది శాశ్వతంగా ఉంటుందంటే, ఒక ధర్మం ఒకటే శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది, కానీ మిగతా అనే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంటే ఇప్పుడు మనం అందరం లంకలో ఉన్నాం, అయోధ్యలోకి వెళ్ళాలి. అది రామాయణ యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం అందరం లంకలో ఉన్నాం. లంక ఏమో అహంకారం, అయోధ్యను హృదయం. అది ఇప్పుడు అందరం లంకలోంచి అయోధ్యలోకి ప్రయాణం చేయాలి. అది రామాయణ యొక్క సారాంశం. అది నువ్వు చేసిన మంచి పనులు చెడు పనులు కాల ప్రవాహంలో కొట్టిపోయినా ధర్మం మటుకు చిరకాలం ఉండేది, శాశ్వతంగా ఉండేది ధర్మం. మీరు ఏదో సత్రాలు కట్టిస్తారనుకోండి, మాట వస్తుంది కదా, సత్రాలు అంటే మంచి పని. అది మంచి పని, అది ఎంతకాలం ఉంటుంది? మీరు కట్టించిన సత్రం 100 ఏళ్ళు ఉంటుంది, 200 ఏళ్ళు ఉంటుంది, అంతే కదా. కాకం గారు దగ్గరిండి కట్టించాడు, ఎంతో కష్టపడి కట్టించాడు. సొన్న అప్పుడు సిమెంట్ కూడా లేదు, సొన్నంతో కట్టించాడు. 100 ఏళ్ళు దానికి ఆయుర్దాయం పోశాడు, అలాగే 130 ఏళ్ళు ఉండదు. అంటే అది ఏదో కాదైనా మంచి పని చేసినా అది శాశ్వతంగా ఉండదు, ఏదో కొంత కాల ప్రవాహంలో అది కొట్టుకు. కానీ శాశ్వతంగా స్థిరంగా నిశ్చలంగా ఎప్పుడు ఉండేది ఏంటంటే ధర్మం. రామాయణం అంటే వేదముల యొక్క సారమే. రామాయణంలో ఉన్నది వేరు, వేదంలో ఉన్నది వేరే కాదు. అయితే మనం చదువుకోవడానికి అనుకూలంగా కావ్యంగా ఒక కథ కింద రాసుకొచ్చారు. అంటే మనం చదివి అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ రూపంలో రాసుకొచ్చారు. వేదముల యొక్క సారము రామాయణము. వేదములో ఏ దేవుడిని అయితే మనల్ని తెలుసుకోమని చెప్పారో ఆ దేవుడే రాముడు. అంటే వేదములో ప్రతిపాదించిన పురుషోత్తముడు రాముడు, వేదముల యొక్క సారము రామాయణం. మొదటి కావ్యం మనకి రామాయణం. భారతం భాగవతం తర్వాత వచ్చినాయి. మొదటి కావ్యం ఆది కావ్యం రామాయణం. అది రామాయణంలోని విశేషం ఏంటంటే, అందులో ఆంజనేయ స్వామిని షిరిడి సాయిబాబా ఏమన్నారంటే, సమర్థ సద్గురువు, మామూలు సద్గురువు కాదు, సమర్థ సద్గురువు అనేవాడు. గురువు అంటే ఆంజనేయ స్వామి గురువు, మామూలు గురువు కాదు, సద్గురువు కాదు, సమర్థ సద్గురువు. ఎవరు? ఆంజనేయ స్వామి. దానికి ఎందుకు పేరు పెట్టాడంటే సమర్థ సద్గురువు అని. మీరు సీతమ్మని జీవుడు అనుకుంటే ఆవిడ లంకలో ఉంది, రాముడు దేవుడు, సీతమ్మ జీవుడు. ఈ జీవుణ్ణి రాముడిలో ఐక్యం చేసింది, రాముడి యొక్క వర్తమానాన్ని తీసుకెళ్లి సీతమ్మకి చెప్పింది, సీతమ్మ యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చి మరి రామచంద్రమూర్తికి చెప్పింది. ఈ ఐక్యం చేసింది సీతమ్మని రాముడిలో ఐక్యం చేసింది ఆంజనేయ స్వామి. అంటే జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేసిన వాడు ఆంజనేయ స్వామి. అంటే సమర్థ సద్గురువు, పెదవైన గురువు చేసే పని ఏంటంటే జీవుణ్ణి పరమాత్మలో చైతన్యంలో ఐక్యం చెయ్యాలి. అది గురువు. అది రమణ మహర్షి గారు చేయనే ఉండే, రామకృష్ణుడు చేయనే ఉండే, ఆంజనేయ స్వామి చేయమనండి, వశిష్ఠుడు చేయమనండి, ఎవరు చేయమనండి. నాకు జ్ఞానానంద మాటలు గుర్తుకొస్తాయి. ఎవరైనా మమ్మల్ని ఏ పుస్తకం చదవమంటారని గొర్రమూడు స్వాముల వారు జ్ఞానానందని అడుగుతారు. ఆయన సైంటిస్టు సెయింట్ కూడానే. ఆయన్ని ఎవరైనా కొంతమంది అడుగుతూ ఉండేవారు మమ్మల్ని ఏ పుస్తకం చదవమంటారని. సర్వసాయి ఆయన భగవద్గీత చదవండి అని చెప్పేవారు కాదు చాలామంది. అంటే భగవద్గీత అంటే ఆయనకి ఇష్టం లేదని కాదు దాని అర్థం. వశిష్ఠుడు రామచంద్రమూర్తికి చెప్పిన బోధ అంతా యోగ వాసిష్టము అంటారు. అది చదవమని చెప్పేవారు ఎక్కువగా గొర్రమూడు స్వాముల వారు. దాన్ని యోగ వాసిష్టం అని పిలుస్తారు. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతని, గురువారం ఏమో షిరిడి సాయిబాబాకి ప్రీతని, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతని. ఇది ఒక ప్రతీక ఆధ్యాత్మిక పరంగా ఆత్మపరంగానే ఈ చెప్పటం లేదు, మామూలుగా జనవాక్యం, జనాలు చెప్పుకునే మాటలు మీకు చెప్తున్నాను. దీనికి కొంచెం పురాణాల్లో కూడా కొంత ఆధారం ఉంది అనేది. అంటే ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రాముఖ్యత ఏమిటంటే, రామచంద్రమూర్తి బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, రామచంద్రమూర్తి నీ క్షేమం తెలుసుకుని రమ్మన్నాడు, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుని రమ్మన్నాడు అని రామచంద్రమూర్తి యొక్క క్షేమ సమాచారం, రామాయణం ఎంత సంక్షేమంగా మొట్టమొదటి లంకలోకి వచ్చి శ్రీ అశోకవనం కింద, అశోక వృక్షం కింద సీతమ్మ కూర్చుంటే ఆ రోజుని రామచంద్రమూర్తి గురించి ఆంజనేయ స్వామి వర్ణించి సీతమ్మకి చెప్పిన రోజు మంగళవారం. సీతమ్మని రావణాసుడు తీసుకొచ్చి, దశకంఠుడు తీసుకొచ్చి లంకలోకి పెట్టిన తర్వాత ఇంకా ఆవిడకి సమాచారం లేదు, రాముడు గురించి కానీ లక్ష్మణుడు గురించి కానీ సమాచారం లేదు. ఆ మొట్టమొదటి సమాచారం తీసుకొచ్చి లంకలోకి వచ్చిన ఆంజనేయ స్వామి రాముడి యొక్క క్షేమం గురించి చెప్పింది ఆంజనేయ స్వామి చెప్పాడు. ఆ చెప్పిన రోజు మంగళవారం అయింది. అప్పుడు సీతమ్మ ఏం చెప్పిందంటే, ఈరోజు మంగళవారం, ఈరోజు నువ్వు తీసుకొచ్చి నాకు ప్రభు యొక్క స్వామి రామచంద్ర స్వామి యొక్క క్షేమం గురించి నాకు తెలియపరిచావు. అంచేది ఈ రోజున ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళందరికీ అన్ని కోరికలు నెరవేరు కాటాన్ని సీతమ్మ వరవిచ్చిందట. ఎవరికి? ఆంజనేయ స్వామికి. ఈ రోజున నాకు వచ్చినవు ఈ వార్త, రాముడి యొక్క క్షేమ వార్త చెప్పావు నాకు. అంచేది ఈ రోజున ఈ మంగళవారం రోజున ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో, ఎవరిని? ఆంజనేయ స్వామిని, మారుతిని, హనుమాన్ని. ఎవరైతే ఈ రోజు నిన్ను ఆరాధిస్తారో వారందరికీ అన్ని కోరికలు నెరవేరు కాక అని సీతమ్మ ఆంజనేయ స్వామికి వరం ఇచ్చింది కాబట్టి ఆ మంగళవారానికి ప్రతీతి వచ్చిందని పెద్దలు చెప్తారు. అంటే ఇప్పుడు మనం అందరం లంకలో ఉన్నాం, అయోధ్యలోకి వెళ్ళాలి. అయోధ్య అంటే ఏంటి? స్పిరిచువల్ హార్ట్. రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు, ఉదయం పుట్టిల్లు, ఉదయం పుట్టిల్లు అని. అంటే ఆ పుట్టింటికి తీసుకెళ్లేవాడు గురువు. ఈ తలకాయ లంక. ఇదేమో అత్తవారిల్లు అని రమణ మహర్షి గారు చెప్తారు. ఇది ఈ తలకాయ మన లంకను చెప్పుకున్నాం కానీ చెప్పు. ఇప్పుడు మనం అందరం లంకలో ఉన్నాం. ఈ తలక మన తలకాయే మనకు లంక. మనకు పొద్దున్న నిద్రలోంచి బయటకు వచ్చిన వాళ్ళు రాత్రి పడుకునే వాడికి ఏదో సమస్య, ఏదో గొడవ, ఏదో రోదన, ఏదో వేదన. అంటే ఇప్పుడు లంక, మనం అందరం లంకలో ఉన్నాం. ఇప్పుడు లంక ఏది? మన తలకాయ లంక. ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో అది హృదయం. ఈ లంకలోంచి, హృదయంలోకి, లంకలోంచి అయోధ్యలోకి తీసుకెళ్ళటానికి ప్రయాణం చేసి సహకారం అందించింది ఎవరు? ఆంజనేయ స్వామి. అంటే గురువు యొక్క సహకారం ఉండాలని చెప్పడానికి కారణం అది. శిరస్సులో ఉన్న జీవుణ్ణి తన మూలస్థానం అనేటువంటి తన పాదంలోకి, తన స్వస్థానంలోకి, తన స్వస్థానంలోకి గురువు సహాయంతో వెళ్ళాలి హృదయంలోకి. అంటే ఆధ్యాత్మిక రమణ మహర్షి గారు చెప్పిన హృదయం అయోధ్య అనుకోండి, రావణాసుడు వెళ్ళడానికి ఏమో శిరస్సు అనుకోండి, ఆ శిరస్సులో నుంచి హృదయంలోకి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయడానికి సహకరించేవాడు ఆంజనేయ స్వామి. అంచేతని షిరిడీ సాయిబాబా ఏమని చెప్పాడంటే సమర్థ సమర్థ సద్గురువు. సద్గురువు అని చెప్పాడు కదా, సమర్థ సద్గురువు అంటే జీవుణ్ణి లంకలోంచి, అంటే ఫారెస్ట్లోంచి వాడిని హృదయంలోకి, ఆధ్యాత్మిక హృదయంలో ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే పరమేశ్వరుడు నివాసంగా ఉన్నాడు, హృదయ నివాసి ఎవడైతే ఉన్నాడో, హృదయ నివాసి దగ్గరికి తీసుకెళ్లేవాడే వాడు గురువు. అంటే వాడిని సమర్థ సద్గురువు అని ఆంజనేయ స్వామిని పిలుస్తూ ఉంటాడు. రామాయణంలో ఉన్న సారం ఏంటంటే మనం పనులు చేస్తాం, అడవడగా అడవడగా చేస్తాం, తొందర తొందరగా చేస్తాం. మనం రోజు చేసి పనులు కూడా ఎలా ఉండాలంటే రామాయణ యొక్క సారం ఏంటంటే ప్రేమతో చెయ్యాలి. మనం మామూలుగా చేసే పని ప్రేమతో చెయ్యాలి, ధార్మికమైన నిర్మలత్వంతో చెయ్యాలి. ఏదో మనకు కలిసి వస్తున్నాం చేయకుండా ధర్మబుద్ధితో చెయ్యాలి. ధర్మం అంటే అక్కడ దానం అని కాదు, ధర్మం అంటే కేవలం దానం అని కాదు, సహృదయంతో సద్బుద్ధితో చేసే పని అది ధర్మం. నువ్వు చేసే పని అది ప్రేమతో చేయాలి, నిర్మలత్వం అంటే ఏ పని చేసినా నిర్మలంగా చేయాలి. కొంతమంది పనులు చేస్తారో ఆడంబరం కోసం చేస్తారు. ఆ పని వాడు పనులు చేస్తారో ఆడంబరం కోసం చేస్తారు, అది ఆడంబరం కోసం చేయకూడదు. నిర్మలంగా చేయాలి, ప్రేమతో చేయాలి, ధార్మికంగా చేయాలి. చేసేటప్పుడు నువ్వు ఏ పని అయితే చేసావో, నువ్వు ఒక మంచి చేసావు అంటే ఎవరికొకరికి, నువ్వు చేసినప్పుడు శాంతి చిత్తంతో చేస్తే వాడు సుఖపడతాడు, కానీ లేదా నీ వల్ల ఉపకారం పొందిన వాడికి సుఖం కాదు, దుఃఖం ఉంది. రామాయణం యొక్క హృదయం ఏంటంటే నువ్వు చేసే పని ఆడంబరం లేకుండా పనచ్చు. నిన్ను మోక్షానికి పంపించడానికి రాముడు మాట ఒక్క మాట చాలు, దానికి సర్జరీతో పని లేదు. రాముడు నోటంతో ఒక మాట వస్తే ఆ మాట సహాయం వల్ల నువ్వు మోక్షానికి వెళతావు. అంటే చేసే పని శాంతి చిత్తం చేయాలి, చేసినంత అది మంచిగానే చెయ్యాలి. చేసినంత అంటే బయటే మంచి కాదు, ఆ పని చేసేది నీ హృదయంలో కూడా మంచి ఉండాలి. బాగా అర్థం చేసుకోండి, నువ్వు బయట చేసి మంచి పని, లోకం మంచి పని చేశాడని అనుకుంటారు లోకం, అది కదా. లోకం నీ హృదయంలో కూడా పని చేసేప్పుడు మంచిదనమే ఉండాలి. కొంతమంది బాగా తపస్సులు చేసే వాళ్ళు ఉన్నారట, దానికి ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. విరోధులు కూడా తపస్సులు చేస్తూ ఉంటారట, విరోధులు కూడా తపస్సులు చేస్తూ ఉంటారు. ఒక గ్రామంలో ఇద్దరు విరోధులు ఉండేవారట, ఒకళ్ళకొకళ్ళు పడదు వాళ్ళకి. ఇద్దరు తపస్సులు చేయటం అలవాటు ఉంది, ఇద్దరికి ధ్యానాలు చేయటం అలవాటు ఉంది. కానీ హృదయ శుద్ధి లేదు, హృదయంలో మంచితనం లేదు, నిర్మలత్వం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు వాళ్ళకి. దాని గురించి ఒక కథ చెప్తారు ఈ సాంప్రదాయంలో. ఏం చెబుతారంటే ఇద్దరు శివుడి గురించి ధ్యానం చేశారట. ముందు ఇద్దరు ఆ గ్రామస్తులే, వాడు శివుడు ఒకరికి ప్రత్యక్షం అయ్యాడట. ఏమయ్యో ఏంటి నువ్వు మరి ఇంతకాలానికి ధ్యానం చేస్తున్నావు, తపస్సు చేస్తున్నావు, నీకు ఏం కావాలని శివుడు అడిగాడట వాడిని. అయితే అంటే లోపల వీడికి ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, కానీ లోపల శత్రుత్వం పోలేదు అంట. ఎంత ధ్యానం చేస్తున్నా ఎంత ఆహారం అయినంతటన్నా లోపల బుద్ధి శుద్ధి అవ్వలేదు. ఆ శత్రుత్వ భావన వాడి బ్రెయిన్లోంచి బయటకు పోలేదు. వాడు అంటే మీరు ఆ చెరువు అవతల ఉన్నాడు ఒకడు వాడి దగ్గరికి వెళ్ళొచ్చారా అని అడిగాడు. వాడు వాడి దగ్గరికి వెళ్ళలేదు అయ్యా, ముందు నీకేది వాడు కూడా నీకెందుకు నీకేది కావాలో కోరుకో అన్నాడు. వీడన్నట్టండి ఏమన్నా అలా కాదు, ముందు మీరు వాడి దగ్గరికి వెళ్ళండి. వాడు అది 10 ఎకరాల పొలం అడుగుతాడు అనుకుని నాకు 20 ఎకరాలు ఇచ్చి వెళ్ళిపోండి. వాడు ముఖ్యమంత్రి పదవి అడుగుతాడు అనుకుని నాకు ప్రధానమంత్రి పదవి ఇవ్వండి. వాడు 100 కాసులు బంగారం అడిగి నాకు 200 కాసులు ఇచ్చి వెళ్ళిపోండి. వాడు ఏది అడిగితే రెట్టింపు ఇచ్చేసి నాకు మీరు వెళ్ళిపోండి, మళ్ళీ నా దగ్గరికి మీరు రావద్దని చెప్పారు. సరే వీడు వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి వెళ్తే శివుడు వాడి దగ్గరికి వెళ్తే వాడన్నమాట ఏమంటే వాడి దగ్గరికి వెళ్ళొచ్చారంటే వాడి దగ్గరికి వెళ్ళొచ్చాను అయ్యా, ముందు వాడి దగ్గరికి వెళ్ళాను తర్వాత మీ దగ్గరికి వచ్చాను. వాడికి శత్రుత్వ భావనలు పోలేదు బాబు. ఇదే బాబా గారు చెప్పింది, అది శత్రుత్వ భావనలు కొన్ని 100 జన్మలకు ఈడ్చేయచ్చు. అలాగే వేస్తే వాడన్నాటే ఏమనలేదే వాడి దగ్గరికి వెళ్ళొచ్చాను, నువ్వు ఏది కోరుకుంటే దానికి రెక్కింపమ్మని చెప్పాడు. మళ్ళీ వాడి దగ్గరికి నన్ను రావద్దని కూడా చెప్పాడు అని చెప్పాడు. అయితే నాకు ఒక కన్ను పోవాలి అన్నాడు. నాకు ఒక కళ్ళు పోవాలంటే చివరికి ఇడికేమే 2 కళ్ళు పోయాయి. ఇది కొన్ని తపస్సులు ఎలా ఉంటాయి అంటే, మీరు తపస్సు చేసినప్పుడు ఏదో మంచి పని చేసినప్పుడు లోకానికి అది మంచి కింద కనిపించవచ్చు, లోకానికి అది ఏదో పెద్ద ధ్యానం చేస్తున్నాడు అనుకోవచ్చు. అది హృదయ శుద్ధి కలగజేసేలాగా ఉండాలి. మంచి అది మంచిగా ఉండాలి. నువ్వు చేతితోడు చేసే మంచి చేసేటప్పుడు హృదయం కూడా మంచిగా ఉండాలి. నువ్వు చేతితోడు మంచి పని చేసి హృదయంలో మంచి ఉద్దేశం లేకుండా చేతితోడు మంచి పని చేసిన ఏం లాభం లేదు. నీ చేతితోడు చేసి పని ఎంత మంచి పను, ఆ హృదయంలో కూడా అంత మంచిగా ఉండాలి. వాళ్ళు అక్కడ హృదయంలో కూడా అంత సౌకర్యంగా ఉండాలి, అంత మంచిగా ఉండాలి. వాంఛతో అశాంతి చిత్తంతో చేసినంతో కాలం మంచి పని చేసినా, ఏదైనా కోరికతోటి శాంతి లేకుండా విశుద్ధిగా ఒక కాలం మంచి పని చేసినా చివరికి అది చెడ్డ పని కింద మారిపోతున్నాం. ఇది రామాయణ సారాంశం. వాంఛతో అశాంతి చిత్తంతో చేసినంతో కాలం మంచి పని చేసినా, ఏదైనా కోరికతోటి శాంతి లేకుండా విశుద్ధ ఒక కాలం మంచి పని చేసిన చివరికి అది చెడ్డ పని కింద మారిపోతున్నాను. ఇది రామాయణ సారాంశం. ఒకవేళ నువ్వు చే ఒక మంచి పనే చేస్తావు, కొంతమంది ప్రతిదానికి విసుగ్గా ఉంటారు, కారణం ఏమి ఉండదు. కొంతమందికి కారణం ఉండదు, ప్రతిదీ విసుగు. ఆ విసుగున్న వాళ్ళకి అసలు జ్ఞానం రాదు. అంటే గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో కూడా మనం మంచి మార్గంలో వెళ్ళి మంచి స్వాతంత్రం సంపాదించుకోవాలి, కానీ చెడ్డ మార్గంలోకి వెళ్ళి స్వాతంత్రం సంపాదించుకోకూడదని ఆయన ఆ మార్గం విడిచి అహింసా మార్గం విడిచిపెట్టలేదు. అంటే గాంధీజీ చెప్పింది ఏంటంటే, నువ్వు ఏదైతే సంపాదించాలనుకుంటున్నావో, దేన్నైతే పొందుదామనుకుంటున్నావో, అది ఎంత పవిత్రమైందో నువ్వు చేసే ప్రయత్నం కూడా అంత పవిత్రంగా ఉండాలి, మార్గం కూడా అంత పవిత్రంగా. కొంతమంది ఏమీ కష్టపడకుండా డబ్బు సంపాదించాలని మనస్తత్వం అంటున్నాను. కొంతమంది ఏమీ కష్టపడకూడదు డబ్బు సంపాదించాలి అనుకుంటారు, అది చాలా చెడ్డ. నువ్వు ఏ సిద్ధి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నావో సాధన కూడా అంత నిర్మలంగా ఉండాలి. కానీ చెడ్డగా ప్రయత్నం చేసి ఏదో నీ ఫలితం సంపాదించుకున్నా ఫలితం కూడా చివరికి చెడ్డగానే పరిగణిస్తుంది. ఈ లోపలన్న వస్తువు సద్వస్తువు ఎంత పవిత్రంగా ఉందో దానికోసం నువ్వు చేసే ప్రయత్నం కూడా అంత పవిత్రంగానే ఉండాలి. అంచేత నువ్వు చేసే మార్గాలు నువ్వు అవలంబించే మార్గాలు చెడ్డవైతే, నువ్వు ఎప్పుడైతే అయితే కోరుతున్నావో ఆ ఫలితం కూడా చెడ్డగానే పరిగణిస్తుంది. అందరూ ఇది కలియుగం, కలియుగం రోజులు మంచివి కాదని అంటారు కదా. కానీ రోజున మంచి కాకపోయినా పర్లేదు, నీ కలియుగమైన పర్లేదు, నీ బుద్ధి మంచిది అయితే నీ కృతయుగంలో ఉన్నట్టుంది, త్రేతాయుగంలో ఉన్నట్టే ఉంటుంది. కాలంలో మార్పు లేదు, నీ బుద్ధిలో మార్పు వచ్చింది. నీ బుద్ధిని సరి చేసుకుంటే ఏ కాలంలో ఉన్నా నువ్వు వైకుంఠంలో ఉన్నట్టు ఉంటావు. ఈ లోపలైన చైతన్యానికి బంధం లేదు మాట నిజమే. అయితే నువ్వు దేహంతో తాదాత్మ్యం పొందటమే బంధం, దేహాభిమానమే బంధం, అంతకంటే ప్రత్యేకంగా బంధం అంటే ఏమీ లేదు. నీ లోపలైన చైతన్యానికి బంధం లేదు, నీ లోపలైన స్వరూపానికి బంధం లేదు. నువ్వు దేహంతో శవంతో తాదాత్మ్యం పొందటమే బంధం. నీకు వైరాగ్యం కలిగేసి నీ చేత అభ్యాసం చేయించి, అభ్యాసం చేసే శక్తినిచ్చి ఆ దేహాభిమానాన్ని తొలగించేవాడే గురువు. ఆ దేహాభిమానాన్ని నీకు తొలగితేనే కానీ నీకు ఆత్మ నిష్ట కలగదు. నిష్ట కావాలి. అది బాబా రిపీటెడ్గా చెప్పింది ఏంటంటే, బాబా టీచింగ్స్ అన్నిట్లకంటే నీకు నిష్ట. ఆ నిష్ట కుదరాలి. ఆ నిష్ట కనుక నీ కుదిరితే సహజంగానే నీ మనస్సు దొరికి వెళ్ళిపోతుంది. ఎటుపల్లంటే నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే నీకు నా నిష్ట నిష్ట ఆత్మ నిష్ట కనుక కుదిరితే ఆత్మ వైపుకి మనస్సు మళ్ళీపోతూ ఉంటుంది. మనం పోగొట్టుకోవాల్సింది మనస్సు, మనం పోగొట్టుకోవాల్సింది మనస్సే. అంటే మన మనస్సును కూడా మనం లెక్క చేయకూడదు. మన మనస్సు కూడా గంతులు వేస్తూ ఉంటుంది. మన మనస్సును కూడా పట్టించుకోకూడదు మనం, అది మనం కాదు కాబట్టి. దానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అసలు మనసుకి, మనసుకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు మనం. అంటే మనసుకి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండాలంటే బలం గురువు ఇవ్వాలి మనం. గురువు కనుక మనకు ఆ బలం ఇస్తే మనస్సును తీసుకెళ్ళి పక్కన పడదు. రాముడు రామాయణం మనం ఎందుకు చదవమంటారంటే రాముడు ఎలా ప్రవర్తించాడో మనం అలా ప్రవర్తిస్తే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఒత్తి మాటల ద్వారా ఉపనిషత్తులు గండత పట్టడం వల్ల ఏతంతా నోటికి రావటం వల్ల ఆత్మానం ఉంటుంది. ప్రవర్తన రాముడు ప్రవర్తన ఏ తీరిగా ఉందో నీ ప్రవర్తన కూడా అంత తీరిగా ఉంటే నీకు ఆత్మానుభవం పరిగెత్తుంది. రాముడు బంగారు పడేయడానికి పరిగెత్తాడని మనం అనుకుంటాం, మనకి ప్రతిదీ బంగారు పడేయడం, గడ్డి పరకు కూడా బంగారు పడేయడం, చివరికి రోడ్డు మీద పడ్డ గడ్డి పరకు కూడా బంగారు పడేయడం కింద కనిపిస్తుంది. అప్పుడు లక్ష్మణ స్వామి కొన్ని గీత గీసి, ఒక గీత గీసి నువ్వు వెళ్ళవద్దు, ఈ గీత దాటి వెళ్ళవద్దు అని గీత గీసి రాముడిని అన్వేషించడానికి వెళ్ళాడు లక్ష్మణస్వామి. వెళ్ళేప్పుడు రావణ ఈ గీతని ఇప్పుడు దాటం, రావణాసుడు ఆమెను తీసిపోవటం, ఈ కథ అంతా మీకు తెలిసే కథలో వెళ్ళండి. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా కొన్ని హద్దులు దాడితే సీతమ్మకి ఏ గతి పట్టిందో మనకే ఆ గతి పడుతుంది. అధికారం ఉండొచ్చు, నీకు ప్రధానమంత్రి చేసినా, ధనం వచ్చినా, చదువున్నా, ఇంకోటి నీ ప్రారంభాన్ని బట్టి ఏదో ఒకటి వస్తుంది నీకు. అని నువ్వు నీ హద్దులు దాట, హద్దులు దాడితే సీతమ్మ పట్టిన గతి నీకు పడుతుంది. ఇది రామాయణంలోనే సారాంశం. దేహం ఏదైనా రాచపుండు వేసిందనుకో, ఈ దేహానికి ఏదైనా క్యాన్సర్ వచ్చిందనుకో, ఈ ఆ క్యాన్సర్ నువ్వు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఆ క్యాన్సర్ నీ శరీరాన్ని ఎంత బాధపడుతుందో, నీ మనసులో ఉన్న దురభ్యాసాలు, నీ మనసులో ఉన్న దురలవాట్లు నీ జీవుని కూడా అంతే బాధపడతాయి. దీనికి మధ్వాచార్యులు ఏం చెప్పాయంటే దురభ్యాసాలు, దురలవాట్లు, ఈ రాంగ్ థింకింగ్, రాంగ్ హ్యాబిట్స్ కంటే శరీరానికి ఉన్న రోగాలు మీరుగా అన్నాడు. శరీరానికి ఉన్న రోగాలు శ్మశానంలో కాలిపోతాయి. శరీరానికి ఎన్ని రోగాలు ఇవ్వండి, అవి శ్మశానంలో కాలిపోతాయి. క్యాన్సర్ కూడా శ్మశానంలో కాలిపోతుంది. కానీ ఈ రాంగ్ థింకింగ్ చూసారు, రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా, ఆ జన్మాంతరంలోకి వచ్చేస్తాయి. ఎలా వస్తాయంటే ఒక ఒక పుష్పంలో ఉన్న వాసనని గాలి ఏ విధంగా అయితే మనకు మోసుకొస్తుందో, అదేవిధంగా నీ జీవుడు, నీ శరీరం పోయిన తర్వాత నీ లోపల ఉన్న జీవుడు నీ అలవాట్లన్నీ మోసుకుపోతాడు. గురువు గురువు అంటే ఏం లేదు, జీవుని దేవుడు చేస్తాడు, వాడే గురువు. ఒకసారి ఒక మినిస్టర్ అన్నాడు గాంధీ గారు, మాతో మేము చాలా బిజీగా ఉంటానండి, మాతో ముందు మాట్లాడేసి అమ్మాయితో తర్వాత మాట్లాడడానికి అన్నాడు మినిస్టర్ అన్నాడు. ఎంత చెట్టుకి అంతే కాదు, నీ పనులు నీకెంత గొప్ప, అమ్మాయి పనులు ఆ అమ్మాయికి అంతే గొప్ప అన్నాడు. ఏ నీ గొప్ప ఏంటన్నాడు, నీ సమస్యలు నీకు గొప్పగా ఉండొచ్చు, అమ్మాయి సమస్యలు అమ్మాయికి గొప్పగా ఉంటాయి. అంటే మూడు బావకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇస్తే మూడు బావకి ఇంటర్వ్యూకి మాట్లాడేవాళ్ళు, కానీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా వెయిటింగ్లో పెట్టుకోవడం. అమ్మాయి నన్ను టైం అడిగింది, టైం అడిగి మాట్లాడటానికి వచ్చింది, నువ్వు టైం అడగకుండా వచ్చావు అని చెప్పి అరగంట వెయిటింగ్లో ఉంది. అది ప్రైమ్ మినిస్టర్నే సరే, మనకైనా సరే ఎవరితోటైనా పని ఉంది అనుకుని అడిగితే పెద్ద గొప్పగా కనిపిస్తే, అడుగుతో పని లేదు అనుకుని ఏమీ లేదు. మీకు వాంచి లేనప్పుడు ఏముంది, వాంచి లేనప్పుడు ఏముంది, దేవేంద్రుడు వచ్చినా మీ ముఖం అంటే చెప్పాలను. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షి గారిని రంగని అడిగాడు, మీకు శివుడు కనిపిస్తే ఏమన్నా కోరుకుంటారని, నువ్వు ఎప్పుడు కనిపించొద్దని కోరుకుంటాను. వైరాగ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు కాఫీ తాగుతున్నారనుకోండి, ఏదైనా నలక వచ్చిందనుకోండి, నలక బాగానే వచ్చిందనుకుంటారా, తీసి ఓ పక్కన పెడతారు అంతే కదా. అలాగే నువ్వు అమృతానుభవించినప్పుడు శివుడు కూడా వచ్చినా అనవడు, శివుడు చూడకూడదు అని చూడటం కూడా మీకు ఇష్టం ఉండదు. అంటే గురువు ఏం చేస్తావంటే నీతో కలిసి మాట్లాడుతూ, నీతో తిరుగుతూ, నీతో మాట్లాడుతూ, నీతో స్నేహం చేస్తూ, నువ్వు మామూలుగా ఏదైనా చదువుకుంటా అంటే నీతో పాటు చదువుతుంది, నీతో పాటు సమానంగా నటిస్తూ, నీ జీవుల్లో ఉన్న బలహీనతలు, నీ మనసులో ఉన్న బలహీనతలను చూసి అయిచీకి నీ చేత కక్కించి అవి నీ చేతను తొలగించి నేను దేవుడితో సమానంగా చేస్తాడు వాడే గురువు. ఆగామి సంచితం ఆగామి అనుభవించక్కర్లేదు, ప్రారంభ కర్మ అనుభవించాలని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు. ఈ దేహం వచ్చినప్పుడు కొంత పుణ్యకర్మ కొంత పాపకర్మ కలిపి దేహాన్ని పంపిస్తాడు, అది నువ్వు అనుభవిస్తావు ఎప్పుడు ఈ దేహంలో. అని ఇంకే కర్మ ఉందనుకోకు, నీకు ఇంకా సంచులో ఉంటుంది ఈ కర్మ, చేసిన కర్మ. ఇప్పుడు ఫస్ట్ ఈ జన్మలో చేస్తున్నావు కదా నువ్వు, ఈ కర్మ ఏమో ఆగామలోకి వెళుతుంది, మళ్ళీ ఆ గాలిలోకి వెళ్తా ఉంటుంది. నువ్వు చేసి కర్మ మళ్ళీ గాలిలోకి వెళుతుంది, గాలిలో ఉన్నది మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ప్రారంభంలోకి వస్తుంది, ప్రారంభంలో చేసి మళ్ళీ గాలిలోకి వెళుతుంది. ఇవాళ చేసి ఉంచిన కర్మ సంచితం, ఇప్పుడు నీ అనుభవంలోకి వచ్చిన కర్మ ఆ ప్రారంభం, ఇది ప్రారంభం. అంటే భగవాన్ అడిగేది అంటే మూడు కర్మలు ఉన్నాయి కదా, ప్రారంధం, సంచితం, ఆగామి, మూడు కర్మలు ఉన్నాయి కదా. ప్రారంధం ఎవడైనా అనుభవించి తీరాలంటారు, సంచితం పోతుంది. ఆ జ్ఞానం ఈ జన్మలో నీకు జ్ఞానం కలిగిందనుకోండి, సంచితం పోతుంది, ఆగామి పోతుంది. కానీ నువ్వు ఏ కర్మానుభవం కోసం ఈ దేహం వచ్చిందో ఎంత వాడైనా అనుభవించి తీరవలసిందే అని మనల్ని శాస్త్రం చెబుతుంది. అది భగవాన్ అది అంగీకరించలేదు, ఆ మాట అసలు భగవాన్ అంగీకరించలేదు. అంగీకరించకుండా ఏమంటారంటే భగవాన్ ఉంది కర్మ, అసలు కర్మ అనుభవించేవాడు ఎవడు అని, ఏ కర్మ అయినా అసలు ప్రారంభమైనా ఇంకోటి కర్మ అనుభవించి దేహము నేను దేహబుద్ధి ఉన్నవాడు కర్మ అనుభవిస్తాడు, కానీ దేహబుద్ధి లేని వాడు ప్రారంభం ఏం చేస్తున్నాడు. అయితే నీ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అన్నాడు. ఈ ప్రియుడు కూడా తెలివి తక్కువలా ఈ ప్రశ్న కూడా. ఈ భగవాన్ ఏమన్నారంటే భగవాన్ ప్రారంభం కూడా జ్ఞానికి లేదని చెప్పారు. ప్రారంభం కూడా జ్ఞానికి లేనప్పుడు మీ దేహానికి క్యాన్సర్ కనిపిస్తాం కదా, క్యాన్సర్ తోటి మీరు బాధపడుతున్నారు కదా, క్యాన్సర్ ఉందంటే అది చూసేవాడు భగవాన్ను క్యాన్సర్ తోటి బాధ అనిపిస్తున్నారని చూసేవాళ్ళకి ప్రారంభ కర్మ ఉంది కానీ అనిపించడానికి లోపల అవడం వేడు కదా అన్నారు. జ్ఞాని కర్మ అనిపిస్తున్నాడు అని చూసేవాడు అనుకుంటున్నారు కానీ అనుభవించేవాడు అక్కడ లేనే లేడు. అనిపించేవాడు ఇక్కడ లేనే లేడు. మీరు ఎదుగున్నది వెంకటరామని ఇక్కడ లేడు. ఇక్కడ ఉన్నవాడు ఎవరో మీకు తెలియదు. నేను చెప్పినా అర్థం కాదు. ఇక్కడ ఉన్నది మీరు ఎదుగున్నది మీతో ఆడుకున్న వెంకటరామని ఇక్కడ లేడు. మీతో స్నానం చేసిన వెంకటరామని ఇక్కడ లేడు. మీతో చదువుకున్న వెంకటరామని ఇక్కడ లేడు. ఒకవేళ ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. మీకు తెలియకుండా కదా నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన నేను చెప్పినా మీకు అర్థం కాదు. ప్రారంభం ఎవరు అనిపిస్తారు? అహంకారం అనిపిస్తుంది. ప్రారంభం ఎవరికి? అహంకారానికి. అది పోయినప్పుడు అనిపించేవాడు అక్కడ లేడు. దేహబుద్ధి పోతే, దేహాభిమానం పోతే, దేహబుద్ధి పోతే వాడి ప్రారంభ కర్మ కూడా వాడు ఏమీ చేయలేదు. దేహం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. దేహం ఉండగా అహంభావన కాలి బూడిద అయిపోతే ప్రారంభ కర్మ కూడా వాడు ఏమీ చేయలేదు. శాస్త్రంలో కూడా ఏం చెప్తుందంటే సంచితం ఆగాని జ్ఞానం ఏమి చేయలేదు, ప్రారంభం అడిగి పీడిస్తుందని. భగవాన్ ఏమంటున్నారంటే ప్రారంభం కూడా వాడు ఏమీ చేయలేదు. ప్రారంభం ఈ కర్మ అనుభవించే దేహ అహంభావన లేదు కాబట్టి, వ్యక్తిభావన లేదు కాబట్టి ప్రారంభం నిజ్ఞానానికే. ఆ నిజ్ఞానాన్ని పోయినప్పుడు ప్రారంభం కూడా ఏమి లేదు. దానికి ఆరంభం ఏమీ లేదు. ఇంకా అసలు కర్మ అనుభవించేవాడు లోపల ఉంటే కర్మానుభవం వస్తుంది కానీ అనుభవించేవాడు లోపలైనప్పుడు కర్మానుభవం లేదు అసలు. అంటే దేహం చనిపోవక్కర్లేదు, దేహం చనిపోవక్కర్లేదు. ఆ దేహం ఉండదు అహంభావన పోతే వాళ్ళు ప్రారంభం కూడా ఏమీ చేయలేదు. అహంకారానికి అది దేహము కాదు, ఆత్మ కాదు, దేహము కాదు, చైతన్యము కాదు. దానికి ఆకారం లేదు, దానికి ఆకారం లేదు, ఓ రూపం లేదు, పేరు లేదు. ఓ రూపం లేదు, దానికి పేరు లేదు. అంటే ఎప్పుడు ఏదో ఒక రూపాన్ని పట్టుకుని పడుతుంది, ఆ రూపాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది, ఆ రూపంతో చనిపోతుంది. దానికి రూపాలు అలవాటు రూపాయిపోతాయి. ఈ రూపం పోయిన తర్వాత ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది. ఆ రూపంలో ఉన్నంతకాలం రూపం ఉంటుంది. ఆ రూపం పోయిన తర్వాత ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది. ఏదో ఒక పేరునో రూపాన్నో పట్టుకుని ఉంటుంది అహంభావన. అదే అహంభావన. దానికి ప్రత్యేకంగా రూపం లేదు. దానికి రూపం లేదు కానీ ఏదో ప్రతి జన్మలోని ఏదో రూపాన్ని పట్టుకుంటుంది, ఏదో పేరుని పట్టుకుని ఉంటుంది. అదే సైతాన్. అదే సైతాన్. దాన్నే మీరు సిలువేయండి. మీకు అందరికీ ఆత్మజ్ఞానం కాదు. మీరు సిలువేయవలసింది మీ దేహాన్ని కాదు, చేయవలసింది మీ అహంభావాన్ని. అక్షమణమాలలో భగవాన్ ఏం చెప్తారంటే ఈ దేహం కాలి బూడిదైపోతుంది. ఏదో ఒక రోజున దేహం చనిపోతున్న ప్రారంభం పూర్తవుతుంది. ఆ దేహం చనిపోతుంది. ఆ దేహం చనిపోకముందే మీ జ్ఞానాగ్ని పంపించు. కొంతమంది అగ్ని కంటే గొప్పవాళ్ళు సత్పురుషులు అంటారండి. కొంతమంది అగ్ని మనకు వెలుగునిస్తుంది. అగ్ని మనకు వెలుగునిస్తుంది, వేడి కూడా ఇస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని వెలుతురిస్తుంది. వెలుతురితో పాటు వేడి కదా. సత్పురుషి వెలుతురిస్తాడు కానీ వేడి ఉండటండి. అగ్నిపత్రం కంటే గొప్పవాడు. అగ్నిగారు మనం కూర్చున్నప్పుడు రెండు ఉంటాయి. ఒక పక్కన వేడి వస్తా ఉంది, ఒక పక్కన వెలుతురి వస్తూ ఉంటుంది. కానీ సగోగం వాడు సత్పురుషుడు. ఆ జెంటిల్ మ్యాన్ అంటారు చూశారు. ఆ జెంటిల్ మ్యాన్ అంటారు ఎలా జాకోబ్ ఇంగ్లాండ్లో మమ్మల్ని ఆహ్వానించినాడు. జాకోబ్ కూడా అటువంటి వాడు చాలా క్వైట్గా ఉంటూ ఉంటాడు. అలాంటి టైంకి మీ ఇంటికి వస్తామని జాగ్రత్తకు చెప్తాను అనుకోండి, మనం వెళ్ళమనుకోండి, అతను ఏమనుకోడు అసలు. అది ఫోన్ చేసి కూడా అడగడు కూడా మీరు వస్తానన్నారు ఎందుకు రాలేదు. అంటే అగ్ని రెండు ఇస్తాయి. అగ్నిని వేడిస్తుంది, వేడితని ఇస్తుంది. కానీ జంటిన మేము ఒక విడితని ఇస్తాడు కానీ వేడేపడటం. అంటే అగ్నిమోత్రం కంటే వాడు పవిత్రుడు. ఎవడు ఎంటి అగ్నిమోత్రం కంటే గ్రేట్ అతను జంటిల్ మ్యాన్ అనేవాడు. నూపుడు మ్యాన్ అన్నాడు చూశారు జంటిల్ మ్యాన్. వాడు అగ్నిహోత్రం కంటే అగ్నిహోత్రం రెండు ఇస్తుంది కానీ జంటిల్ మ్యాన్ ఒకటి ఇస్తుంది. రెండు ఇవ్వడు, వేడి ఇవ్వడు, వెలుతురి ఒకటే ఇస్తాడు జంటిల్ మ్యాన్ అని కొంతమంది పెద్దలు చెప్తారు. ఈ శరీరం ఈ గాలి బూడి తవ్వకముందే శ్మశానాలు, ఇది గాలి బూడి తవ్వకముందే మీ జ్ఞానాగ్ని పంపించు. ఏమగ్ని అది? జ్ఞానాగ్ని. మామూలు భౌతికమైన అగ్ని కాదు. భౌతికమైన అగ్ని దేహాన్ని కాల్చగలదు కానీ మనసులో ఉన్న దష్టిని కాల్చలేదు. నీ జ్ఞానాగ్ని పంపించు. నువ్వు నీ జ్ఞానాగ్ని పంపించి ఈ దేహం కుళ్ళిపోకముందే, ఈ దేహం మంచం పట్టకముందే, ఈ దేహం శ్మశానానికి వెళ్ళకముందే నీ జ్ఞానాగ్ని పంపించి నాలో ఉన్నటువంటి ఈ రాంగ్ని తొలగించి ఈ భేద బుద్ధిని నశింపజేసి నాకు ఈ రాంగ్ హ్యాబిట్స్ ని తొలగించి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించు. నేను కుళ్ళిపోయాక శరీరం చనిపోయాక డాక్టర్ ఎంతకండి? శరీరం చనిపోయిన తర్వాత డాక్టర్ ఎందుకు? నేను నా శరీరం చచ్చిపోయిన తర్వాత నీ పని నాకేముంది? నువ్వు ఏదైనా బాగు చేస్తే శరీరం ఉండగానే ఈ శరీరం శ్మశానంలోకి వెళ్ళి అగ్నికి ఆగితోకముందే నువ్వు వచ్చి నన్ను రక్షించవలసి ఉంది. నేను కుళ్ళిపోయాక నువ్వు చేసేదేంటి? ఇప్పుడు మీ అమ్మగారు మీ అత్తగారు చచ్చిపోతారనుకోండి, చచ్చిపోయిన తర్వాత చూడాలని నీకు అనిపిస్తున్నాయనుకున్నాడు వస్తారా? ఇప్పుడు మీ అమ్మగారిని మీ అత్తగారిని మీరు బతుకుండగా ఆయన చూస్తే చూసినట్టు, అది చచ్చిపోయిన తర్వాత మేము చూడలేదు, మేము చూస్తే బతుకుంటే చూద్దు అని అంటే ఆ మాటలకు అర్థం ఏంటి? అసలు చచ్చిపోయిన వాళ్ళు మీరు చూస్తారని మళ్ళీ వస్తారా? కొంతమంది బతుకుండగా చూడటం అనేది 11 రోజులు గొప్పగా చేస్తారు. అది ఇక్కడ రామాయణంలో గాలి ఏంటంటే అదంతా ఎందుకు రాదు, భగవంతుడు అలా మోసపోవడం. నీ తోటి వాళ్ళు నువ్వు మోసం చేయొచ్చు, కానీ భగవంతుని మటుకి నువ్వు మోసం చేయలేవు. నీ రూపబుద్ధి నామబుద్ధి నశించాలి. రూపబుద్ధి ఇంకా రూపబుద్ధిని నామబుద్ధిని అంటిపెట్టుకుని ఉంటుంది ఏది? అహంభావన. అది రూపబుద్ధి నామబుద్ధి నీకు నశిస్తే వెళ్ళి హృదయంలో దాని అంతరాలు ఏర్పడిపోతుంది. ఈ పుస్తకం నేను చేతితో వదిలేస్తే కింద పడమని చెప్పక్కలు అదే పడిపోతుంది. అలాగే రూపబుద్ధి నామబుద్ధిని ఎప్పుడైతే వదిలేసావు నీ మనస్సుని ఉరవైన గూట్లో పడిపోతుంది, ఉరవై గుహలో పడిపోతుంది. అది నువ్వు రూపబుద్ధి నామబుద్ధి వదిలిపోవాలి. నీకు అనేక తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు, ఆది తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, నేను. ఆ నేను తీసి ఒక పక్కన పెట్టావనుకో, నీకు ఆ నేను తీసి ఒక పక్కన పెట్టావనుకో, ఆ కర్మ నువ్వు ఎన్ని కర్మలు చేసినా అనుభవించేదా నేననే తలంపే. నువ్వు కదా మంచి పని చేసావనుకో, ఆ మంచి పని తాలూకు పుణ్యం అనుభవించేది నేననే తలంపే. నువ్వు చెడు కర్మ చేసావనుకో, ఆ చెడు కర్మ తాలూకు దోషం అనిపించేది ఆ నేననే తలంపే. ఆ నేననే తలంపు తీసి ఒక పక్కన పెట్టినప్పుడు మంచి కర్మని నేను చేయలేదు, చెడు కర్మ ఏమి చేయలేదు. ఏం చేత ఆ లోకాలు కూడా ఏమి చేయలేదు. శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసి కూడా ఉండనప్పుడు ఇంకా లోకాలు ఏమిటి నీ కంగారు? ఇది ఫైనల్ టీచర్. తన శరీరం మరణించాక ప్రయాణం చేస్తాడు ఒకడు. ఆ ప్రయాణం చేసి వాడు ఉన్నప్పుడు మటుకు అక్కడ మంచి కర్మ చెడ్డ కర్మ ఉందో స్వర్గలోకం ఉందో నరకలోకం ఉందో. వాడు ప్రయాణం చేసేవాడే లేనప్పుడు, ప్రయాణం చేసేవాడే లేనప్పుడు ఇంకా మంచి కర్మ ఏంటి చెడ్డ కర్మ ఏంటి? వాడికి ఏది లేదు, ఇంకా ఆయన యాత్ర లేదు, ప్రయాణం లేదు. ఒకసారి యాత్ర అంటే గుర్తు వస్తాను, ఒకసారి కబీర్ దగ్గర కూడా వచ్చారు. కొంతమంది కబీరే సాయి శిరిడి సాయిబాబాగా జన్మించాలని రకరకాలుగా చెప్తారు. కొంతమంది దత్తాత్రేయ అవతారం అంటారు, కొంతమంది హనుమంతుడి అవతారం అంటారు, కొంతమంది కబీరే బాబాగా జన్మించాలంటారు, రకరకాలుగా చెప్తారు. ఆ విషయాలు మాట్లాడలేండి. కొంతమంది కబీర్ దగ్గరికి ఒకరికి ఒకరు ఇల్లు అన్నారు, మీ యాత్రకు వెళుతున్నామండి, మీరు కూడా వస్తే తీసుకెళ్తా ఉన్నారు. అన్నారు నేను తొందర పనిలో ఉన్నాను, ఇప్పుడు యాత్ర రావడం కుదరదు, యాత్రకు ఇప్పుడు నేను రాను, నేను తొందర పనిలో ఉన్నాను. ఏం చేసేటండి? అది బాగా చేదు దోసకాయ, దోసకాయ చేదటండి. ఆ చేదు దోసకాయ ఒకటి వాడి దగ్గర ఉందటండి ఆ టైంకి. ఆ దోసకాయ నేను తింటే నోరంతా చేదేనండి. ఇంకా ఇచ్చి మీరు వెళుతున్నారు కదా, మీరు ఏ నదిలో దిగితే, ఏ నదిలో మీరు స్నానం చేస్తే ఆ నదిలో ఈ దోసకాయను కూడా ముంచండి. మీరు ఏ గుళ్ళోకి వెళ్తే ఆ దేవుడికి ఈ దోసకాయను కూడా చూపించండి. మళ్ళీ తిరిగి యాత్రకు వచ్చేసాక నా దోసకాయను అది ఇచ్చండి అని కదిలి చెప్పాడట. నేను రాను, నేను మటుకు యాత్రలకు వచ్చేవాడిని కాదు, నా తరపున నా రిప్రజెంటేటివ్ దోసకాయ. అంటే మీరు నన్ను ఎంత గౌరవంగా చూస్తున్నారు, ఈ దోసకాయని కూడా మీరు ఎంత గౌరవంగా చూడాలి. నా రిప్రజెంటేటివ్ ఇది. మీరు నదిలో స్నానం చేశారనుకోండి, మీతో పాటు దీన్ని కూడా ముంచండి. ఏ దేవుని దోసకాయని మీరు దేవుడు శివాలయంలోకి వెళ్ళారనుకున్న శివుడికి చూపించండి, ఎవరిని దోసకాయని చూపించండి. మీరు ఎలాగా చూస్తున్నారో ఈ దోసకాయని కూడా చూపించండి. మొత్తం వాళ్ళు బస్సులో వెళ్ళారు, యాత్రకి 20 రోజులు తిరిగి వచ్చేసారు. 20 రోజులు వాళ్ళకి యాత్ర నదిలో స్నానం అయిపోయింది, దేవుడికి చూపించి తీసుకొచ్చేసారు. చేసి మీ దోసకాయను కూడా తీసుకెళ్ళామండి, మిమ్మల్ని మేము ఎంత గౌరవిస్తున్నాం, ఈ దోసకాయని కూడా అంతే గౌరవించాం అని చెప్పారు. అలా దోసకాయని కోసాడటం ఎవరండి? కబీర్. కబీర్ కోసి అందరూ తల మొక్క తినమన్నా అంటుంది. తింటే ఎలా ఉందని అడిగాడు కబీర్. అంటే చేదుగా ఉందన్నాడు. ఇది యాత్రలో చేసింది, యాత్ర చేసింది, నదిలో మురిగింది, అన్ని దేవాలయాలు చుట్టొచ్చింది, దీని బుద్ధి పోయింది అన్నాడు. దీని బుద్ధి దోసకాయ బుద్ధి ఏమైనా పోయిందా? ఈ దోసకాయ బుద్ధి ఏమైనా పోయిందా? మీ బుద్ధులు అంతే. అందుకే మీ చేతి దోశగా ఇచ్చాను, చేతి దోశగా ఇంటికి ఇచ్చానంటే మీరు దేవుడిని చూపించడం వల్ల, నదుల్లో స్నానం చేయటం వల్ల, అదే కొండలు ఉంటాయి చుట్టూ రావటం వల్ల, మీతో పాటు దోశకాయని కూడా చెప్పమని చెప్పాను కదా. ఈ దోశకాయలు ఉన్న చేతి పోయి ఏదైనా తీయదనం వస్తే పోయి మీ యాత్రల వల్ల ఫలితం వచ్చింది అనుకున్నాం. నేను మీకు ఇచ్చినప్పుడు ఎంత చేతిగా ఉంటే ఇప్పుడు మీ చేత తినిపించాను కదా, ఇంత చేయదు ఏమైనా పోయింది? అసలు బాగుపడాలని బుద్ధి లేకుండా మీరు యాత్రలు చేస్తే ఎలాగా ఉంటుంది? అసలు మీకు బుద్ధి ఉండాలి కదా, మీకు బాగుపడాలని బుద్ధి ఉండి లోపల యాత్ర చేస్తే పర్వాలేదు. మీరు ఈ దోసకాయలాగా స్నానం చేశారు, దోసకాయలాగా దేవుని చూశారు, మీరు నాలుగు చేతి పోగొట్టుకోవాలి తీయదానం రావాలని బుద్ధి దోసకాయలకు లేదు కదా. మీరు అంతే, మీరు బాగుపడాలని బుద్ధి పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళినా పర్లేదు, యాత్రకి వెళ్ళినా చేయలేదు, ఏదో పూజ చేసిన ఆ లోపల బాగుపడాలనే బుద్ధి లేకుండా మీరు పూజ చేసిన ప్రయోజనం లేదు, యాత్రకి వెళ్ళినా ప్రయోజనం లేదు, నదుల్లో మురిగినా పర్లేదు. ఏదో మనం బాగుపడాలి, పవిత్ర అవ్వాలనే సంకల్పం పెట్టుకుని మీరు యాత్రలు చేయండి. లేకపోతే మీరు దోశ ఈ మామూలుగా ఈ పుచ్చి దోసకాయతో సమానం, చేతి దోసకాయతో సమానం. అందుకే నా దగ్గర చేతి దోసకాయ ఇచ్చాను మీరు. ఇది ఎలా చేసింది? మెకానికల్గా చేసింది. అలాగే మెకానికల్గా మీరు చేసి వచ్చారు. అసలు మీకు ముందు బాగుపడాలనే బుద్ధి మీకు ఉండాలి. బాగుపడాలనే బుద్ధి మీరు ఉంటే యాత్ర చేసినా ఎంతో కొంత బాగుపడతారు. ఆ బుద్ధి లేనప్పుడు దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్పేవాడు దానికి మమకారం ఉండలేదా? ఉండదు. వాడు దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్పేవాడు వాడి కొన్ని మమకారాన్ని పోగొట్టుకున్నాడని కొన్ని సాధన చేసి వాడు దేవుడితో సమానం అవుతాడు. ఇది లాజిక్ ఇక్కడ. దేవుడు లేడని నోటితో చెప్తే ప్రయోజనం లేదు. వాడికి మమకారం ఉంది, వాడికి మమకం చేసుకుని మమకారం ఉంది. వాడు మమకారాన్ని పోగొట్టుకున్నాడని కొన్ని వాడే దేవుడు అవుతాడు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్. ఇది అయితే పూర్వజన్మలో మీరు మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసేవచ్చు. ఈ జన్మలో మీరు ఏదో కొంత అనుభవిస్తున్నారు, ఇంకేమి లేదని మీరు అనుకోవద్దు. ఇంకా రాబోయే జన్మలో మీరు అనుభవించాల్సిన కర్మ చాలా ఉండాల్సినారు. డబ్బాలో బియ్యం అయిపోతే ఇంక అయిపోయింది అనుకోకుండా దాదాపు ఒడ్లు రెడీగా ఉన్నాయి. ఇంకా రాబోయే జన్మలో మీరు అనుభవించాల్సినటువంటి కర్మ ఇంకా చాలా ఉన్నాయి. భగవంతుడు ఏం చేశాడంటే ఒకే శరీరంలో మీరు ఆ కర్మ అనుభవించలేదని చెప్పి కొంచెం పాపం డబ్బాలో కొన్ని బియ్యం, పుణ్యం డబ్బాలో కొంచెం బియ్యం కలిపేసి మీకు దేహాన్ని ఇచ్చాడు. అంటే ఒకేసారి ఎక్కువ పుణ్యం, ఒకేసారి ఎక్కువ పాపం మీరు అనుభవించలేరు కాబట్టి. ఇంకో 10 మనం కాలక్షేపం చేసి చచ్చిపోతాం, తర్వాత కర్మలేదు అనుకోకండి. ఆ గాజులను సిద్ధమవుతుంది, గాజులను సప్రవుతుందని చెప్తున్నాడు. ఇది భగవాన్ చెప్తుంది. ఆ కర్మ ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడిని తొలగించుకోవడానికి, వాడిని పోగొట్టుకోవడం. అదే భగవాన్ చెప్తారు, వేటగాడు ఏ విధంగా అయితే ఏడిని వెంటాడుతాడో, వేటగాడు ఏ విధంగా అయితే ఆ జంతువుని వెంటాడుతాడో, జంతువుని నశింపజేయడానికి కర్మానుభవం ఎవరైతే అనుభవిస్తున్నాడో, ఎవరికైతే దేహాభిమానం ఉందో, దేహాభిమానం ఎవరికైతే ఉందో వాడిని తొలగించడానికి వేటగాడు జంతువుని వేటాడినట్టు వేద సాధన చేసి విచారణ చేసి వెంటాడు అని హత్య చేసినప్పుడు కర్మ నేను తప్పుకుంటుంది. కానీ నువ్వు 1,80,000 కర్మ నేను తరుముకుంటూ వస్తాను. ఆ చెప్పటం కూడా ఎలా చెప్తారంటే, వేటగాడు జంతువుని, జంతువు వెనక ఎలా పెరగడతాడో ఆ జంతువుని చంపడానికి, అలాగే నువ్వు సాధన చేసి విచారణ చేసి కర్మానుభవం ఎవరైతే కర్మను అనుభవిస్తున్నాడో లోపకాలను అంటా ఉంటారు చూడండి, కర్మ అనుభవిస్తున్నావు అని. ఏ మంచైనా అలా అనుకుంటారు, చెడ్డైనా అలా అనుకుంటారు కదా. ఆ అనుభవించే వాడిని హత్య చేయాలి మీరు. అది కర్మానుభవం ఎవరైతే పొందుతున్నాడో మీరు విచారణ చేసి వాడిని బోనెక్కించి వాడిని తొలగించాలి. వాడిని అలాగే ఎట్టి పెట్టేసి వాడిని ముట్టుకోకుండా అలా ఉంచేసి ఏదో కర్మను తొలగించుకోవాలన్నది సాధ్యం కాదు. ఏ జన్మ కా జన్మ మంచి కర్మ చెడ్డ కర్మ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే మీలోన మంచి గుణాలు కానీ మీలోన దుర్గుణాలు కానీ కొన్నే కనిపిస్తున్నాయి. మీలోన దుర్గుణాలు కొన్నే కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు మీలోన దుర్గుణాలు కొన్నే కనిపించవచ్చు, ఏ దుర్గుణాలు ఇంకా లేవనుకోకండి. వచ్చి జన్మకి దాచిపెట్టి ఉంచాడు ఆ దుర్గుణాలు, అప్పుడు సినిమా చూపిస్తాడు మీకు. సినిమాను కాగలేదు, మీకు తెలియని మంచి గుణాలు మీకు ఇంకా కొన్ని ఉండొచ్చు, మీకు తెలియని చెడ్డ గుణాలు కూడా మీకు కొంచెం ఉండొచ్చు. అది మీకు కనపడదు, అవి మీకు కనబడటమే కాబట్టి లేవనుకుంటున్నారు మీరు. అది మీకు కనబడటమే కాబట్టి లేవనుకుంటున్నారు. అవి ఏ జన్మ కాదు జన్మకు ఉంటానే ఉంటాయి, ఇలాగా ఆ గాజుల నుంచి వస్తూనే ఉంటాయి. అయితే బాగా అర్థం చేసుకోండి, అయితే మంచి గుణాలకైనా చెడు గుణాలకైనా నేనే తలంపే ఆ దేహాభిమానమే, దేహబుద్ధే, శవబుద్ధే. దాని ఈ గుణాలు కూడా తెలక నువ్వు దాన్ని తొలగించుకో, దాన్ని ఎంటి పెట్టుకుంటాయి. దాన్ని ఈ మంచి గుణాలైనా దాన్ని అంటి పెట్టుకుంటాయి, చెడ్డ గుణాలైనా దాన్ని అంటి పెట్టుకుంటాయి. ఆ మూలకలంటే సైతాను, దాని వేరుతో సహా నువ్వు విచారణ చేసి దాని వేరుతో సహా నువ్వు బయటకు తీసి కాల్చినప్పుడు ఏ గుణం నేను ఏది చేయలేదు. వాడే గుణాతీతుడు. భగవంతుడు ఎవరైనా భగవాన్ వచ్చారని విభూతి అడిగేవారు, ఆ పక్కన కూర్చున్న భక్తులు మీరు ఎవ్వండి అనేవారు. మీరు ఎవరు అంటే వాళ్ళు అలా కాదు, నీ చేతి అంటే ఆ చేతికి ఈ చేతికి తేడా ఏముందవయ్యా అనేవారు. ఎవరైనా నీ చేతితో ఇవ్వనంటే ఆ చేతికి ఈ చేతికి తేడా ఏముంది? ఇంకా ఆ భేద బుద్ధిని తొలగించుకోండి. మరి అయితే కర్మానుభవం కూడా నేనైనా తలంపు అనుభవిస్తుంది, నేనైనా తలంపు అని నేనైనా తలంపు ఎప్పుడు అనుభవించాలి, కర్మానుభవం ఎక్కడ అనుభవించాలి, ఎలా అనుభవించాలి, ఏ జన్మలో అనుభవించాలి అది నిర్ణయించేది మటుకు ఈశ్వరుడు. అనుభవించేది జీవుడు, అనుభవించేది జీవుడు, అనుభవింపజేసేది ఈశ్వరుడు. ఒకవేళ మీరు మంచి కర్మ చేశారనుకుని అనుభవానికి వచ్చేస్తే బాగుంది, మంచి కర్మ ఇప్పుడు అనుభవానికి వచ్చేస్తే బాగుండు, ఈ పుణ్యం మనం తొందరగా అనుభవానికి వచ్చేస్తే రాదంటే మీకు రాదు. ఏ జన్మలో ఎప్పుడు ఎక్కడ మీకు అది అనుభవింపజేయాలో మీ చేత నిర్ణయించేది ఈశ్వరుడు. అదే కర్తురాజ్ఞ ప్రాప్యత ఫలం కర్మకిన్ పరం కర్మ తంచాడు. ఆ కర్త యొక్క ఆజ్ఞ ఎక్కడ లేకుండా, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ లేకుండా, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ లేకుండా, అదే భగవాన్ అంటారు ఫలం నీ పక్క నుంచి వెళ్ళినా ఈశ్వరాజ్ఞం రావచ్చు నువ్వు కరవదాను. కర్మ అనుభవించవలసింది జీవుడే. ఆ కర్మను ఏ జన్మలో తీసుకురావాలో, ఎప్పుడు తీసుకురావాలో, ఎక్కడ తీసుకురావాలో కాంటాక్ట్ చేయడానికి చూసుకుని చేసేది ఈశ్వరుడు. అనుభవింపజేసేది ఈశ్వరుడు, అనుభవించేది జీవుడు. భగవాన్ చెప్పి సిద్ధాంతం చెప్తున్నా, ఈ లోపల మీరు బ్రాహ్మణ స్థితి పొందారనుకోండి ఏది లేదు, మీ మనసులోనే మాయిపోయింది అనుకోండి, ఇంకా జీవుడు లేడు, దేవుడు లేడు, లోపల ఓ పక్కన అది చెప్తున్నాడు, ఓ పక్కన ఇది చెప్తున్నాడు, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాడు, మీ బ్రెయిన్ పట్టడం కోసం చెప్తున్నాడు. ఒకవేళ మీకు ఇప్పుడు బ్రహ్మ ఈ లోపల మీకు ఏ గురువైన గ్రహంలో లేదా దైవం యొక్క ఇంటర్ఫీరియన్స్ వల్ల మీకు బ్రహ్మజ్ఞానం కలిగిందనుకోండి, బ్రాహ్మణ స్థితి కలిగిందనుకోండి, మీ వర్గంలో వెలుపులు మీకు అందిందనుకోండి, అప్పుడు ఇంకా జీవుడు లేడు, దేవ కర్మ అనుభవించేవాడు లేడు, అనుభవింపజేసేవాడు కూడా లోకం లేదు. మనసులో మాయ ఉన్నప్పుడు జగత్తు ఉంది, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఇది లాజిక్. మనసులో మాయ ఉన్నప్పుడు జగత్తున్నాడు, జీవుడున్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, పునర్జన్మ ఉంది, కర్మానుభవం కూడా ఉంది. మనసులో మాయ లేనప్పుడు జగత్తు లేదు, జీవుడు లేదు, ఈశ్వరుడు లేదు, కర్మానుభవం లేదు. అంటే మనకు అర్థమవుతుంది కోసం పక్కన అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు, అంటే మీ లక్ష్యం ఏమి హై అండ్ ఏమి మధ్య కాలేష్ట. అంటే కర్మఫలాన్ని ఆశించడం వల్లే పునర్జన్మ వస్తుంది. కర్మఫలాన్ని అందరూ ఆశిస్తారు, అది ఆశించకపోతే ఇంకా పునర్జన్మ రాదు. మనిషిని బంధించేది కర్మఫలం. అంటే ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను అని ఆ అనుభవానికి వచ్చింది. మనం అనుకుంటాడే ఇది నా వల్ల అయింది, ఇది నేను చేస్తున్నాను, నా తర ఇది ఉంటే నా ప్రయత్నం వల్ల ఇది ఎలా జరిగింది అని వాడు అనుకుంటా ఉంటాడు కదండి. అదే మనకు యేసుక్రీస్తు చెప్తాడు, మీరు ధనవంతుని స్వర్గంలోకంలో ధనవంతుని స్వర్గలోకంలోకి పంపే బదులు సూది గద్దెల నుంచి ఒంటిని బయటకు లాగడానికి ప్రయత్నం చేయండి. ఇలా కష్టపడితే ఒక ఏదైనా మీకు సూది గద్దెల నుంచి ఒంటిని బయటకు లాగే అవకాశం మీకు దొరుకుతుంది, కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేదు. కారణం ఏం చెప్పమంటారా, ధనవంతుడు వాడు ధనంతో ఆలోచన పొందుతా అంటాడు, వాడు ధనంతో వాడు ఆలోచన పొందాడు, వాడు స్వర్గలోకం ఏంటి? మీకు మనసులో మాయ ఉన్నప్పుడు కర్మ ఉంది, పునర్జన్మ ఉంది, జగత్తు ఉంది, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. మీ మనసులో మాయ లేనప్పుడు జగత్తు లేదు, జీవుడు లేదు, ఈశ్వరుడు లేదు, పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు. అంటే ఆ రూపబుద్ధి పోయినప్పుడు, అంటే మనసులో ఎప్పుడైతే మాయిపోయిందో, మీకు ఎప్పుడైతే మీరు పవిత్రులయ్యారో మీరు ఆత్మాకారంగా స్థిరపడిపోతారు. అంటే మీరు మరణాన్ని శరీరం మరణించాక ప్రయాణం చేయడానికి మీ జీవుడు మీ కరెక్ట్. అదే బాగా అర్థం చేసుకోండి, ఎవడైతే జీవి శరీరం చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడంత నిజం, స్వర్గలోకం అంతే నిజం, నరకలోకం అంతే నిజం, కైలాసం అంతే నిజం, వైకుంఠం కూడా అంతే నిజం, నువ్వెంత నిజమో అవి కూడా అంతే నిజం. అవి పారమార్థిక సత్యాలు కాదు. నువ్వెంత నిజము అంటే నేను అనే తలంపు అంత నిజం, స్వర్గలోకం కూడా అంతే నిజం, నరకలోకం కూడా అంతే నిజం, కానీ పారమార్థిక సత్యాలు మాట కాదు, అవన్నీ వ్యవహారిక సత్యాలు. మిమ్మల్ని ఎలా కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నాము అవి కూడా అంతే నిజం. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు చనిపోతావు, మళ్ళీ కొంతకాలానికి నీకు పునర్జన్మ వస్తుంది, ఈ మధ్యలో నీకు సాధన చేసే అవకాశం లేదు, నిద్దట్లో నువ్వు సాధన చేయవు, అంటే జాగ్రత్త అవస్థ పెంచుకుని జాగ్రత్త అవస్థలో నువ్వు సాధన చేయడానికి ట్రై చేసుకో. 24 గంటలే మనం 20 గంటలు నిద్రపోతున్నాం అనుకోండి, ఇక సాధన ఎక్కడ చేస్తాం? సాధన జాగ్రత్త అవస్థలోనే చేయాలి. 24 గంటలకు 20 గంటలు నిద్రపోతున్నాం అనుకోండి, ఇక సాధన టైం ఏ ఉందా మనకి? నిద్రట్లో ఎవడో సాధన చేయడు కదా, జాగ్రత్త అవస్థలో చేయాలి. ఆ జాగ్రత్త అవస్థను పెంచుకోవాలి, అంటే నిద్ర పగు మాత్రంగా ఉండాలని చెప్పకుండా చెప్పటం. ఈ జన్మలో నువ్వు ఎవరినైనా మోసం చేసావనుకో, ఉదాహరణగా అనుకో, వచ్చే జన్మలో ఇంకోటి చేత నీ చేత నిన్ను మోసగింపజేస్తాడు ఈశ్వరుడు. అది నువ్వు ఎవరైనా ఇప్పుడు మోసం చేసావనుకో, రాబోయే జన్మలో ఇంకొకటి చేత నిన్ను మోసగింపజేస్తాడు, అది కర్మ ఫలితం. అనుభవింపజేసేవాడు ఈశ్వరుడు, అనుభవింపజేసేవాడు ఈశ్వరుడు, అనుభవించేవాడు ఎవడు? జీవుడు. కర్మను అనుభవించవలసింది ఆ వ్యక్తిదైనా అనుభవించి, ఎవరి కర్మ ఆడితే కదా, ఎవరి కర్మ ఆడుకోవడమే వస్తుంది. అది ఎట్టైనప్పుడు అనుభవింపజేసేవాడు ఈశ్వరుడు. పక్షులు ఏమంటారంటే, మా పొరపాట్లు క్షమించు, మా పొరపాట్లని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించు అంటారట. ఆవిడ్యా ఎందుకంటారంటే ఆ పొరపాట్లు క్షమించాడనుకోండి ఈశ్వరుడు, వాళ్ళకి పునర్జన్మలు తేలిగ్గా ఉంటాయి. అవి క్షమించకుండా అలా ఉంచేశాడు అనుకోండి, అవి బండరాల కింద తయారైపోతాయి రాబోయే జన్మ. యేసుక్రీస్తు కూడా శిలువ వేసినప్పుడు ఏం చేశారంటే, ఎవరైతే శిలువ వేస్తున్నారో, శిలువ ఎవరైతే శిలువ వేస్తున్నారో వాళ్ళు అంటారు ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించు. వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించు. అంటే వాళ్ళ తరఫున ఈయన ప్రార్థించాడు. ఎవరు యేసు? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు అజ్ఞానం వల్ల చేస్తున్నారు, వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించు, క్షమించి ఆశీర్వదించు. కానీ ఆ చివరి ఘట్టం అంటే తప్పకుండా ఉంటుంది. ఓ ప్రభువానని మరిచిపోయావా అక్కడ దేవలక్ష్మి కనిపిస్తుంది. ఇప్పుడు పాప మేకలతోడు కొడతారు శిలువు అంటే కాళ్ళని మేకలతోడు కొడతారు, చేతుల్ని మేకలతోడు కొడతారు. ఎక్కడ కొడుతుంది అంటే శిలువు వేసి ఆ శిలువుకి నంటించేసి మేకలతోడు కొట్టి నిలబడతారు, నిలబెడతారు కదా అక్కడ. అంటే మేకలు ఎప్పుడైతే బాధ కదా. ఇప్పుడు మనం ఎవరైనా తుపాకు పెట్టి కాల్ చేశారనుకోని కొన్ని క్షణాల్లో మనం చచ్చిపోతాం, ఇంకా బాధ ఉండదు. అది ఎలా కాదు కదా, మేకులతోటి మేకులతోటి కొట్టడానికి ఎప్పుడైతే బాధ, శారీరక బాధ. ఆ శారీరక బాధ భరించలేకంటాడు యేసు. ఓ ప్రభావాన్ని మరిచిపోయావా అంటాడు. ఎప్పుడు? ఆ చివరి గడియల్లో అని శిలువ వేసినప్పుడు. మళ్ళీ ఏమంటాడంటే, మళ్ళీ ఏంటి ప్రభు ఎవరు, నేనెవరిని, మళ్ళీ నన్ను మర్చిపోయావని అడుగుతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రభువుకి తెలియకుండా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రభువుకి తెలియదు. నాకు శిలువ వేస్తున్న సంగతి ప్రభువుకి తెలియకుండా ఉంది. మనం మర్చిపోయామంటే ఏదో అజ్ఞానంగా మాట్లాడుతున్నాం, ఏదో మన అజ్ఞానంలో ఉండి ఏదో ఈ బాధ భరించలేక మాట్లాడుతున్నాం, ఏదో దుఃఖంలో ఉండి మాట్లాడుతున్నాం. ఓ ప్రభువా, నా చెయ్యి విడిచిపెట్టేశావా, నా చెయ్యి నన్ను మర్చిపోయావా అంటాడు. మళ్ళీ వెంటనే రీపెంట్ అవుతాడు. నువ్వెవడం? నేను ఐఎమ్ మై ఫాదర్ అర్ వన్. నేను నేను ప్రార్థిస్తున్నాను. నువ్వెవడం? నేను ఉన్నా. నేను నీకు పరాయి వాడినా, నీకు నేను పరాయి వాడినా, నువ్వు నేను ఒకటే. ఐఎమ్ మై ఫాదర్ అర్ వన్. అది అద్వైతం. నేను ముందు వేరుభావంతో మాట్లాడతాడు, నన్ను మర్చిపోయావా, నన్ను మర్చిపోయావా. తర్వాత ఏమంటాడంటే, ఏంటి మనం పొరపాటుగా మాట్లాడుతున్నావు, ఏంటి తప్పుడు మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ ఆయన మనస్థిర చేసుకుంటాడు. నేను ఇలా మాట, నువ్వు నన్ను మర్చిపోవటం ఏంటి, ఇద్దరం వేరుగా ఉన్నావా, నువ్వు నేను వేరుగా. ఐ ఎన్ ఫాదర్ ఆర్ వన్. అదే రమణ మహర్షి గారు కూడా అరుణాచలం వచ్చినప్పుడు, ఓ దేవుడా నువ్వు రమ్మంటే నేను వచ్చాను అనలేదు. ఓ తండ్రి నీ ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను, నా అంతటి నేను రాలేదు. నేను సంకల్పించుకుని అరుణాచలం రావాలని మటుకి రాలేదు, నా ఎంతటి నేను రాలేదు. నువ్వు రమ్మంటే నేను వచ్చాను, నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను, నీ దేహాన్ని స్వాధీనం చేస్తున్నాను. ఇప్పుడు మనము రేపు నరసాపురం వెళ్తాం అనుకోండి, నరసాపురం మధ్యాహ్నం 2 గంటలకి టీ ఎవరు ఇస్తారు, సాయంత్రం 6 గంటలకి భోజనం ఎవరు పెడతారు, మళ్ళీ బుధవారం పొద్దున్న టిఫిన్ ఎవరు పెడతారు, ఎక్కువ మన ఏజెండా ఇక్కడ తయారు చేసేసుకుంటాం. మనం నరసాపురం రేపు వెళుతున్నాం అనుకోండి, రేపు మధ్యాహ్నం టీ ఎవరు ఇస్తారు, రేపు సాయంత్రం 6 గంటకి భోజనం ఎవరు పెడతారు, మళ్ళీ బుధవారం పొద్దున్న టిఫిన్ ఎవరు పెడతారు, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం కదా. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాము. ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కూడా మధ్యాహ్నం 2 గంటకి టిఫిన్ పెట్టుకోవాలి, సాయంత్రం 7 గంటల దాకా మనకు ట్రైన్లో భోజనం, మధ్యాహ్నం టిఫిన్ తినాలి, లేకపోతే పులిగారు పట్టుకెళ్ళాలి ట్రైన్లో తినడానికి సాయంత్రం. ఇవన్నీ ప్లాన్ చేయాలి. రమణ మహర్షి గారు అరుణాచలంలో ఏం ప్లాన్ చేసుకుని వచ్చాడు? కాఫీ జరుగుతుందని వచ్చాడా, టీ జరుగుతుందని వచ్చాడా, అన్నం ఎవడైనా పెడతాడని వచ్చాడా, ఎండలో ఉంటే నీడకు రమ్మని చెప్పి వాడు ఉన్నాడా, లేకపోతే ఏమైనా ప్లాన్ చేసుకు వచ్చాడా? సాయంత్రం భోజనం ఎలా ఎవడో పెడతాడో ఎవడో పెట్టాడో తెలియదు కదా. కాఫీ ఎవడిస్తాడో లేదో తెలియదు, టీ ఎవడిస్తాడో తెలియదు. ఎవడైనా అసలు మిత్రుడు లేడు, ఒక బంధువు లేడు, ఎండలో ఉంటే నీడకు రమ్మని పిలిచేవాడు లేడు. మరి ఏం ప్లాన్? ఏమీ ప్లాన్ లేదు సార్ నాకు. అయితే కర్మ ఫలితం ఎప్పుడోకప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో దాటిపోయావని ఎప్పుడు దాటిపోయావు అనుకోకండి. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఒకవేళ మీకు ఏదైనా కర్మానుభవం పొందవలసి ఉందనుకోండి, ఈ జన్మలో దాటిపోయారనుకోండి, కర్మానుభవం పొందకుండా ఏదో జన్మలో మీకు అనుభవం వస్తుంది. కొన్ని రోజులు అనుభవించింది, కొన్ని క్షణాలైనా కొన్ని గంటలైనా అనుభవించకుండా మీరు బయటకు రావడానికి అవకాశం లేదు. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదో జన్మలో మీకు అనుభవం కాదు. కర్మ ఫలఛాతి ఏం పర్వాలేదు, కర్మ ఫలఛాతి సన్యాసి. ఏమి పనిపాటు లేకుండా ఈ కాసాగుడ్లు జోగురుగుడ్లు కట్టు కూర్చున్నవాడు సన్యాసి అని కాదు, కర్మ ఫలఛాతి సన్యాసి. అనుకూలమైన పరిస్థితులు వచ్చినా, అనుకూలమైన పరిస్థితులు రాకపోయినా, ఎవడైతే నిర్మలంగా ఉంటాడో వాడు సన్యాసి. ఈ ఆ కర్మానుభవం ఈ జన్మలో దాటిపోతే నీకు ఇంకా కర్మానుభవం రాదనుకోకుండా ఏదో జన్మలో మీకు కర్మానుభవం ఈశ్వరుడు కలగజేస్తాడు. అది కర్మ సిద్ధాంతం ఆగడం నీకెందుకు? ఈ కర్మ ఎవరికైతే అనుభవిస్తుందో, ఎవరికైతే అనుభవంలోకి వస్తుందో వాడిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏం లేదు. నువ్వు ఉంటే కదా ఇవన్నీ ఉంటాయి, నువ్వు లేకపోతే ఏముంటాయి, నువ్వు లేకపోతే ఏం లేదే, నువ్వు ఉంటే ఇవన్నీ ఉన్నాయి, నువ్వు లేకపోతే ఏది, నువ్వు ఉంటే స్వర్గం ఉంది నరకం ఉంది పునర్జ్ఞానం ఉంది, నువ్వే లేకపోతే ఆ దేహంతో దాదాత్యం పొందే నువ్వే లేకపోతే ఏది లేదు. అది నేనేమన్నా చెప్తాడు కదా, నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే వాడున్నాడు, నేనుంటే లోకం ఉంది, లోకం ఉంటే దేవుడు ఉన్నాడు, నేను లేకపోతే లోకం లేదు దేవుడు లేడు. అంచేత బాబా చెప్పాడు షిరీ బాబా, నీకు సత్పురుష సహవాసం ఎంత ముఖ్యం, సద్గ్రంథ పఠనం కూడా అంతే ముఖ్యం అని చదివించేవాడు ప్రతిరోజు ఒక విష్ణు సహస్రనామాలు కాను, సుందరకాండ కాను, తర్వాత భాగవతం, భాగవతం కాను, ఏదైనా పొద్దున్న గంట సాయంత్రం గంట ఎవరో వచ్చి చదివించకూడదు. నీ సత్పురుష సహవాసం ఎంత ముఖ్యం, సద్గ్రంథ పఠనం కూడా అంతే ముఖ్యమే. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే జడ్జి లాంటి వాడు, భగవంతుడు జడ్జి వాడు, నువ్వంటే ఇష్టంగానే ఉండడు, ఆ ఇష్టంగానే ఉండడు, ఆ కర్మానుభవం ఎలా ఉంటాడంటే నువ్వు చేసిన కర్మను తీసేయడు, లేని దాన్ని పెంచడు. నువ్వు చేసిన కర్మను తీసేయడు, లేని దాన్ని తీసుకొచ్చి చేర్చడు. నువ్వు చేసిన ఎంత ఎత్తు చేస్తే అంత ఎత్తే ఇస్తాడు. నువ్వు పదరం కర్మ చేస్తే పదరం కర్మ నీకు ఫలితాన్ని తీసుకొస్తాడు. మంచి చేసినంతే, చెడ్డ చేసినంతే, నీకు లేని దాన్ని చేర్చడం, ఉన్నది తీసేయడు, అది నీ అనుభవానికి తీసుకొస్తాడు. అది కర్మ సిద్ధాంతం. ఆగోళ ఆగోళ నీకు ఆగోళ నీ కర్మ ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడిని తీసే. ఆ గోళ నీకేలా, భగవాన్ ఏం చెప్తున్నాడు, ఆ గోళ నీకేలా, ఎవడైతే లోపల ఉండి అనుభవిస్తున్నాడో వాడిని తీసే. మీరు ఎరుగున్న వెంకట్రామన్ ఎవడో ఇక్కడ లేడు, మీరు ఎరుగున్న వెంకట్రామన్ ఇక్కడ లేడు. నేను చెప్పినాను నీకు అర్థం కాదు, ఇంకా ఇక్కడున్నవాడు జీవుడు కాదు, ఇక్కడున్నవాడు దేవుడు. జీవుడు గురువు యొక్క సహాయం లేకుండా జీవుడు దేవుడిని అర్థం చేసుకోలేడు. అదే హనుమాన్ ఏమన్నాడు షిరిడి సాయిబాబా, సద్గురువు అనలేదు, సమర్థ సద్గురువు. ఏం గురువు? సమర్థ సద్గురువు అంటే జీవుని దేవుణ్ణి ఐక్యం చేయడానికి సమర్థుడైనటువంటి గురువు హనుమాన్. అంచేది నువ్వు పుణ్యకర్మలు చేస్తున్నావనుకో, నువ్వు పుణ్యకర్మలు చేస్తున్నావనుకో, నిశ్చలంగా మంచి కర్మలు చేస్తున్నావనుకో, అంటే నేను ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి నువ్వు చేసిన మంచి పనుల్లోంచే, నువ్వు చేసిన మంచి పనుల్లోంచే కొన్ని ఏరి నీకు ఆధ్యాత్మిక అభివృద్ధికి, నీకు ఆధ్యాత్మిక అభివృద్ధికి, పురోగతికి నీ మంచి కర్మను నీకు తీసుకుని నీకు సహకరిస్తాడు. నువ్వు చేసిన మంచి నీకు సహకరిస్తుంది, అదే నీకు ఈశ్వరుడికి చేసే ఉపకారం. అంటే నువ్వు ఉత్తమ కర్మ చేస్తాంటే, మంచి కర్మలు చేస్తాంటే, నువ్వు చేసిన మంచి కర్మల్లోంచే ఈశ్వరుడు తీసి నీకు ఇస్తాడు, ఈశ్వరుడు నీకు తీసి ఇస్తాడు. అంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి నువ్వు చేసిన మంచి కర్మను ఆయన సహాయంగా తీసుకుని, ఆశ్రయంగా తీసుకుని నీకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందాలనే గుణం నీకు కలగజేస్తాడు. అంటే ఆ వృత్తిని కలగజేస్తాడు. మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి రావాలి, స్పిరిచువల్ స్టేటస్ సంపాదించాలి అనేటువంటి లోపల నీ గురించి ఒక వేదన, లోపల నుంచి ఆధ్యాత్మికంగా మన అభివృద్ధిలోకి రావాలి, భక్తి మార్గంలోకి అభివృద్ధిలోకి రావాలని నీ పూర్వపుణ్యం ఉంటే, నీ పూర్వజన్మలో కొన్ని మంచి కర్మలు చేసి ఉంటే, ఆ మంచి కర్మల్లోంచే కొన్ని మంచి కర్మలు ఏరి నీకు ఆ ప్రవృత్తి కలగజేస్తాడు. ఆ కలగజేసేవాడు కూడా ఈశ్వరుడే. అంటే ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా ఈశ్వరుని మనం స్మరించాలి. ఈశ్వరుని యొక్క దయ లేకుండా ఆయన పొందరు, ఈశ్వరుని దయ లేకుండా ఆయన పొందరు, ఈశ్వరుడు దయ లేకుండా ఈశ్వరుని పొందరు, ఈశ్వర అనుగ్రహం లేకుండా ఈశ్వరుని మనం స్మరించాలి. అంతే కొంతమంది అంటారు చనిపోయిన వాళ్ళు నారాయణ 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 అనమన్నా పక్క వాళ్ళు నారా నారా అంటారు, కానీ నారాయణ అంటారు. కొంతమంది చనిపోతాడు, వాళ్ళ డబ్బులు మనం కూర్చుని నారాయణ 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 స్మరించిన చనిపోయేవాడికి భక్తి అలవాటు లేకపోతే నారా 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 అంటాడు, కానీ నారాయణ అంటారు వాడు. ఇంకేది వాళ్ళు దుష్టకర్మ అన్నప్పుడు ఆయన నారంటాడు కానీ నారాయణని వాడు అనలేడు. అంతే నీకు ఈశ్వరుడు ఎంచుతాడు. నీ నువ్వు చేసిన పూర్వజన్మల్లో నువ్వు చేసిన పుణ్యకర్మని తీసుకుని నీకు ఆ సద్బుద్ధి కలగజేసి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలనేటువంటి సంకల్పం నీకు ఈశ్వరుడే కలగజేస్తాడు. అంటే ఈశ్వరుడు అంటే ఏం లేదు, ఎవరి కర్మానుసారం వాళ్ళకి ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు, ఆ ఉపాధి చేసుకునే పనిని బట్టి, ఉపాధి చేసుకునే కర్మను బట్టి వాడికి ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. వాడే ఈశ్వరుడు, వాడే వాడే ఈశ్వరుడు. అంటే నీ లోపల ఏంటంటి, అసలు వస్తువుకి సద్వస్తువుకి సత్య వస్తువుకి రూపం లేదు, నామం లేదు, వాడే ఒకసారి రూపం ధరించి వస్తూ ఉంటాడు, వాడే రూపం ధరించి వస్తాడు, వాడే దేవుడు అని అంటాం. కానీ ఈ మధ్యకాలంలో దురదృష్టం ఏంటంటే, ఎవరి గురువుని వాళ్ళు ఆరాధించుకుని అసలు రాముడిని కృష్ణుని మర్చిపోతున్నారు. నేను చాలా ఆశ్రమాల్లో చూస్తున్నాను, ఎవరి గురువుని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, అసలు రాముణ్ణి మర్చిపోతున్నారు, కృష్ణుణ్ణి మర్చిపోతున్నారు. మన మతానికి వాళ్ళ మూల స్తంభాలు వేదాలు ఉన్న సారమే వాళ్ళ రూపంలో చెప్తున్నాయి. రాముడు కృష్ణుని బట్టి మన హిందూ మతానికి ఏదైనా గౌరవం ఉందంటే రాముడు కృష్ణుడే కారణం, వాళ్ళు మర్చిపోతున్నాం మనం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాముడిది ధర్మ అవతారం, కృష్ణుడిది లీల అవతారం. హమీ లీలలే, ఆయన జీవితం అంతా కూడా లీలలే. రాముడు ఏంటంటే మానవుడిగా నటిస్తూ మానవుడు ఏ విధంగా అయితే జీవిస్తే వాడికి మోక్షానుభవం కలుగుతుందో అలా జీవించి, అలా జీవించి చూపించాడు రాముడది. రాముడిది ధర్మావతారం, కృష్ణుడిది లీలావతారం. ఇంకా పుట్టిన మొదలు అన్నీ లీలలే కృష్ణుడి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అంటే కృష్ణుడు ఉరికే పుట్టినవాడిలాగా కనిపిస్తున్నాడు కానీ పుట్టలేదు, చైతన్యం పుట్టదు, ఆత్మ పుట్టదు. అంటే కృష్ణుడు పుట్టినవాడి వల్ల కనిపిస్తున్నాడు అంతే, కృష్ణుడు పుట్టడు, ఆత్మ పుట్టడు, చైతన్యం పుట్టదు. ఇంకే పుట్టినవాడి వలె మన కళ్ళకి కనిపించాడు అంతే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే కృష్ణ భక్తుడు ముందు హరే కృష్ణ నామం పెడతారు, కానీ సాంప్రదాయంలో ముందు హరే రామ అనాలి, కానీ కృష్ణ భక్తుడు ముందు హరే కృష్ణ పేరు పెడితే తర్వాత హరే రామ అంటారు. కానీ మీరు ఎలా అంటున్నారంటే మీకు కూడా ఇష్టం వచ్చి ఎలా చేసుకోండి, లేకపోతే హరే రామ ముందు చేసుకోండి అని వాళ్ళు అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మేము ఎలా చేసుకుంటున్నాం కానీ మిమ్మల్ని ఎలా చేసుకోమని అంటలేదు కదా, మీరు కావాల్సి ఉంటే ముందు హరే రామ పెట్టుకోండి అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ కేరళలో కాంహాన గారి ఆశ్రమంలో వాళ్ళందరూ రామ భక్తులు. ఒక్క గదిలో మీకు రాముడు పటం కనపడు. అంటే వాళ్ళు ఏం చెబుతారంటే రూపం కంటే నామం గొప్పది, రాముడు రూపం అక్కర్లేదు, రాముడు నామం చాలు మనం తరించటానికి. మీకు ఆశ్రమంలో ఒక్క గదిలో రాముడు రూపం కనపడదు, రాముడు పటాలు పెట్టరు, రాముడు రూపం అక్కర్లేదు, రాముడు నామం చాలు అని, రూపం కంటే నామం గొప్పదని. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. అంటే రామాయణం అంటే రాముడున్న చరిత్ర, రాముడు చరిత్రనే రామాయణం అంటారు. కొంతమందికి సీత అంటే ఇష్టం, వాళ్ళు సీతారాయణం అంటారు. రామాయణం అనేప్పుడు సీతారాయణం ఎందుకు అనకూడదు? సీత చరిత్ర కూడా అంతిలో ఉంది కదా, సీతారాయణం కూడా అంటారు కొంతమంది. శ్రీరామ జయ రఘువీరుడు, రఘువీరుడు, రఘువీరుడు అంటే రాముడు. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. రాముణ్ణి, రాముడి తండ్రిని, రాముడి తాతగారిని, రాముడి ముత్తాత గారిని రఘువంశంలో కాళిదాసు వర్ణించాడు. ఈ రాముడి యొక్క మూల పురుషుడు రఘుమహారాజు. బహుశా రఘుమహారాజుకి మనవడు అనుకుంటాను రాముడు. రాముడు పూర్వీకుని రఘువంశం అని పేరు పెట్టి ఒక కావ్యం రాసి అందులో ఇతను వర్ణిస్తాడు, ఎవరు? కాళిదాసు. తర్వాత కుమారస్వామి అని ఒక కావ్యం రాశాడు. కుమారస్వామి జన్మ ఎలా వచ్చిందో కుమారస్వామికి, అది కూడా కుమార సంభవంలో వర్ణిస్తాడు కాళిదాసు. రఘువంశంలో రాముడి యొక్క పూర్వీకులు వర్ణిస్తాడు. అంటే రఘువంశం అనే రాముడి వంశం, రఘుమహారాజు అనే రఘువంశం ఎందుకంటారో, వాళ్ళ ముత్తాత గారి పేరు బహుశా రఘుమహారాజు, ఇంకా రఘువంశం అంటారు. శ్రీరామ జయ రామం జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. ఆయన అరుణాచలంలో ఉంటారు చూడండి, ఏదో ఆశ్రమం కట్టారు. ఆయన పేరు ఏం పేరు? మన ఆశ్రమానికి వచ్చారు ఒకసారి. విశంకర స్వామి, విశంకర స్వామి ఆయన రామనామం, శాంతి నిరంతరం రామనామం. విశంకర స్వామి అంటారు కదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడోసారి వచ్చారు. శ్రీరామ జయ రామం జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. ఆ కేరళలో రామదాస్ గారి ఆశ్రమంలో ఉదయం 6 గంటల మొదలు సాయంత్రం 6 గంటల వరకు ఈ చాంటింగ్ అలా జరుగుతున్నాడు ప్రతిరోజు. శ్రీ అంటే వాళ్ళు ఉద్దేశం అసలు యోగాభ్యాసాలతో సంబంధం లేకుండా రామనామం జపించడం వాళ్ళు సిద్ధ పురుషులు అవ్వచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామవో. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం